The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే అన్నపూర్ణ గారి కథా కదంబం కార్యక్రమం సెప్టెంబర్ 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కథా కదంబం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే కనుమూరి శ్రీదేవి అన్నపూర్ణ. ఈరోజు కార్యక్రమంలో మనం వినబోయే మొదటి కథ ఆభరణాలు. ఈ కథను రచించిన వారు శ్రీ చెన్నూరి సుదర్శన్ గారు. కథ విందామా? అర్పిత పెళ్లి సెటిల్ అయింది. ఈ ఆదివారమే నిశ్చితార్థం. పిల్లలను తీసుకుని శనివారమే వచ్చేయండి అంటూ నాన్న దగ్గర నుండి ఫోన్ రాగానే ఆశ్చర్యపోయాను. నా చెల్లెలు అర్పితకు పెళ్లి సంబంధాలు చూస్తున్న మాట వాస్తవమే కానీ నాకు ఒక్క మాట చెప్పకుండా, అబ్బాయి వివరాలు ఏమీ తెలుపకుండా, అసలు నా ప్రమేయమే లేకుండా పెళ్లి సంబంధం ఖాయం చేసుకోవడం, నిశ్చితార్థం నిర్ణయించుకోవడం నా మనసు కలతపడింది. చెల్లెలు అంటే నాకు ఏమీ బాధ్యత లేనట్లు, నేనేమీ సంబంధాలు చూడనట్లు ఇలా నాన్న వ్యవహరించటం బాధగా అనిపించింది. అర్పిత కోసం నేను 4-5 సంబంధాలు చూశాను. మాకు నచ్చిన సంబంధాల వారి నుండి ఆశించిన సమాధానం రాలేదు. ఎలా వస్తుంది? అమ్మాయికి అందచందాలు, చదువు, సంస్కారం కంటే ఐశ్వర్యానికే ప్రాముఖ్యమిచ్చే రోజులివి. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న పోలీస్ కానిస్టేబుల్, అమ్మ గృహిణి. నా తరువాత ఇంట్లో ఇక చిన్నపిల్లల సందడి రాదనే నిరాశ ఆవరించిన తరుణంలో పుట్టింది అర్పిత. నాకు అర్పితకు దాదాపు 10 ఏండ్ల వ్యత్యాసం. మా ఇంట్లో ఆనందానికి అవధులు లేవు. ఊహించని పరిణామం. నన్ను వననక్క అని గేలి చేసిన వారి నోళ్లు మూతలపడ్డాయి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో, నా జన్మ ధన్యమైంది అనుకుంది అమ్మ. అమ్మ ముఖంలో అనిర్వచనీయమైన ఆనందం. నాన్న సరేసరి. నన్నిప్పుడు ఎవరడిగినా నేను, నాకో చెల్లాయి అంటూ తలెత్తుకుని సగర్వంగా చెప్పుకోవడం నాకు ఎంతో సంతృప్తినిచ్చేది. అర్పిత ఎదిగిన కొద్దీ నాన్నకు నా పైన ఆర్థికపరమైన అనుమానపు ఛాయలు పెరుగసాగాయని నా అనుమానం. నేను ఏ పని చేసినా నాన్న నన్ను నమ్మడం లేదు. ఓ రకంగా కారణం నేనేనేమో. నా మనసు పరిపరి విధాల వ్యాకులత చెందసాగింది. నేను బీఏ డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్ష రాయగానే నాన్న నన్ను బలవంతంగా హోంగార్డ్ సెలక్షన్స్కు తీసుకెళ్లాడు. సెలెక్ట్ అయ్యాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానన్నాను, కానీ నాన్న ఒప్పుకోలేదు. నువ్వు పీజీ చేసినా ఇంతకంటే మంచి ఉద్యోగం రాదని అన్నాడు. చదివిన చదువులు ఇక చాలు, ఉద్యోగంలో చేరిపో అని హుకుం జారీ చేశాడు. నేనేం చదివానని? ఆ అంటే ఈ రాదు, పోలీస్ నౌకరీ చేయడం లేదా? మా కాలంలో కాబట్టి నాకు ఆ మాత్రం ఉద్యోగం దొరికింది. ఈ కాలంలో అయితే అది దొరకదు. నిన్ను ఇంకా ఎంతకాలం పోషించాలి? పెళ్లి చేసుకుని నీ దారి నువ్వు చూసుకో అంటూ పెదవి విరిచి మాట్లాడేసరికి నా మనసు చివుక్కుమంది. అలా నాన్న మాట్లాడటం అదే మొదటిసారి. ఆ సంఘటనతో నాన్న నన్ను నమ్మడం లేదనే నా అనుమానానికి బీజం పడింది. నాకు తెలియకుండానే నా కోసం నాన్న పెళ్లి సంబంధాలు చూడసాగాడు. నేను పెళ్లి చూపుల వరకు రాకుండానే సున్నితంగా తిరస్కరించేవాణ్ణి. నా దృష్టిలో పెళ్లి చూపులు జరిగాయంటే అమ్మాయిని తిరస్కరించటం సంస్కారం అనిపించుకోదు. అమ్మాయిని బాధ పెట్టిన వాడిని అవుతాను. ఏదో రకంగా ముందుగా అమ్మాయిని చూశాక కానీ పెళ్లి చూపుల తతంగం పెట్టుకోరాదు అనే అభిప్రాయం నాలో లోతుగా పాతుకుపోయింది. నా డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాయి. నాకు సికింద్రాబాద్ దగ్గర తిరుమలగిరి పోలీస్ సెంటర్లో ట్రైనింగ్ కోసం కాల్ వచ్చింది. జాయిన్ కావడానికి దాదాపు ఒక నెల రోజుల సమయం ఉంది. ఈ సమయంలోనే ఏదో ఒక సంబంధం ఖాయం చేసుకోవాలని నాన్న ఆరాటం. నేనేమో ఏదో ఒక పని కల్పించుకొని తప్పించుకుని తిరగడం. మా ఇంట్లో ఒక పాత నవ్వారు మంచం ఉంది. ఆ మంచం అంటే నాకు చాలా ఇష్టం. పరుపు లేకున్నా మెత్తగా పడుకోవచ్చు. దాని నవ్వారు తెగిపోయింది. నవ్వారు కొనుక్కు వస్తానని హసన్పర్తికి వెళ్ళాను. ఆ ఊళ్ళో మాకు బంధువులు కూడా ఉన్నారు. 2-3 రోజులు నాన్న పాడే నా పెళ్లి పాట నుండి తప్పించుకోవచ్చని నా ప్లాను. ఆ ఊరి నవ్వారు మన్నిక అందరికీ తెలుసు. ఇంట్లో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు కూడా. హసన్పర్తిలో నవ్వారు నేయడం కుటీర పరిశ్రమ. దాదాపు ప్రతి ఇంట ఒక నవ్వారు మగ్గం ఉంటుంది. పద్మశాలి చేనేత సహకార సంఘం కార్మికులకు నవ్వారుకు సంబంధించిన ముడిసరుకు సరఫరా చేయటం, తిరిగి వారు నేసిన నవ్వారును సంఘం కొనుగోలు చేయటం సంఘం అత్యధిక శ్రద్ధ వహిస్తుంది. ఇక్కడ నుండి రాష్ట్రంలో నలుమూలల వ్యాపారం కొనసాగుతుంది. హసన్పర్తిలో నేసిన నవ్వారు నాణ్యతకు పెట్టింది పేరు. మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంది. నేను ఆ సంఘంలో అడుగుపెట్టేసరికి అందులో గుమస్తాగా పనిచేసే మా దూరపు బంధువు రాజమొగిలి నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాకు వరుసకు పెదనాన్నవుతాడు. విశ్రాంత జీవనం, చేనేత సహకార సంఘంలో వేతనం ఆశించకుండా సేవా దృక్పథంతో పనిచేస్తూ, "బాబు సూర్యం, ఎన్నాళ్ళయిందయ్యా నిన్ను చూసి" అంటూ ఆప్యాయంగా పలుకరించాడు. కూర్చోమని చెప్పి టీ తెప్పించాడు. టీ తాగుతూ కుశల ప్రశ్నలు వేసుకోసాగాం. ఇంతలో సంఘంలో నవారు బిల్లులు అప్పగించటానికై ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి అనే బదులు అప్సరస అంటే బాగుంటుందేమో. కరెంటు పోయి చీకట్లో ఉన్నామనుకున్న మాకు ఆమె రాకతో కరెంటు వచ్చినట్లుగా భ్రమపడ్డాం. కరెంటు వచ్చాక కూడా ఫ్లోరసెంట్ లైట్లు ఆమె ముందు వెలవెలబోతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆమె కదలిక ఒక మెరుపుతీగ. ఆమె మాటలు తేనెల మూటలు. ఆమె స్వరం విని కోకిల సైతం గొంతు సవరించుకోవాల్సిందే. నా టీ కప్పులోనే మిగిలిపోయింది. నా కళ్ళు నిలిచిపోయాయి. ఆమె హంసలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నా పరధ్యానాన్ని అర్థం చేసుకున్న పెదనాన్న టీ తాగటం పూర్తి చేసి ఖాళీ కప్పు టేబుల్ కింద పెడుతూ స్వరం సరిచేసుకున్నాడు. ఆ శబ్దంతో టక్కున ఈ లోకానికి వచ్చాను. నా చూపులను గమనించిన పెదనాన్న నా గూర్చి ఏమనుకుంటున్నాడో ఏమో అని బిడియపడ్డాను. టీ ఒక్క గుక్కలో తాగేసి సీను మార్చాను. "పెదనాన్న, నేను నవ్వారు కొందామని వచ్చాను. 2 బిల్లలు కావాలి" అన్నాను. ఇద్దరం కౌంటర్ వద్దకు వెళ్ళి రకరకాల డిజైన్లు కలిగిన నవ్వారు బిల్లలను పరిశీలిస్తున్నట్లుగా నటిస్తూ అంతకుముందు అమ్మాయి తెచ్చిన నవ్వారు బిల్లలు ఖరీదు చేశాను. పెదనాన్న వాటిని ప్యాకింగ్ పంపించి, "రా బాబు, నీతో కాస్త మాట్లాడాలి" అన్నాడు. నేను సంశయిస్తూ కూర్చున్నాను. "బాబు, నీకు పెళ్లి సంబంధాలు చూడమంటూ మీ నాన్నగారు నా చెవిలో వేశారు. ఈ ఊళ్ళో ఓ అమ్మాయి ఉంది, పేరు సుస్మిత. వాళ్ళ ఇంట్లో పెద్దమ్మాయి. ఆమెకు ఇంకా 2 చెల్లెండ్లు 1 తమ్ముడు ఉన్నారు. సుస్మిత తల్లి పేరు సులోచన, గృహిణి. తండ్రి లక్ష్మీపతి. పేరుకు లక్ష్మీపతే కానీ ఆస్తిపాస్తులు ఏమీ లేవు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇంట్లో అందరూ నిరంతరం శ్రమజీవులే. సులోచన బీడీలు కూడా చేస్తుంది. ఇదివరకు లక్ష్మీపతి సామిల్లో పనిచేసేవాడు. సుస్మిత 10వ తరగతిలో ఉండగా లక్ష్మీపతి చేయి మెషిన్లో పడి కుడి చేయి తెగిపోయింది. పనిలో నుండి తీసేశారు. చదువులో ఎంతో చురుగ్గా ఉన్న సుస్మిత ఇంటి పరిస్థితులు గమనించి తనకు తానుగా చదువు మానేసి నవారు పరిశ్రమలో చేరిపోయింది. మిగతా 2 చెల్లెళ్ళు 1 తమ్ముడు స్కూలుకు వెళ్ళి వచ్చి బీడీల మూతులు వత్తడంలో నవారు నేయడంలో సాయపడుతూ ఉంటారు. లక్ష్మీపతి ప్రస్తుతం స్వంతంగా రోడ్డు మీద చిన్న టీ కొట్టు నడుపుకుంటున్నాడు. వాళ్లు తలదాచుకోవడానికి ఒక చితికిపోయిన పెంకుటిల్లుంది అంటూ నేను అడగకుండానే నాకు ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తూ ఉండటం నాకు విస్మయాన్ని కలిగించింది. మౌనంగా వింటున్న నా మదిలో ఇంతకు ముందు చూసిన అమ్మాయి తాలూకు దృశ్యాలే నాట్యంచేస్తున్నాయి. నా మనసు ఆ అమ్మాయి వెన్నంటే వెళ్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి.
ఆహా అందము చిందే, హృదయ కమలం అందుకునే రాజొకడే, ఆహా అందుకునే రాజొకడే, అందుకునే రాజొకడే, ఆహా అందము చిందే హృదయ కమలం, అందుకునే రాజొకడే, ఆహా అందుకునే రాజొకడే.
నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురు యొక్క వచనాలు దివి నుండి భువికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏల్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా?
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు, పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇది భారతీయ స్వరం.
పునః స్వాగతం. నా మనసు ఆ అమ్మాయి వెన్నంటే వెళ్తోంది. నేను పరధ్యానంగా ఉన్నానని గమనించి, వింటున్నావా బాబు అన్నాడు పెదనాన్న. వింటున్నాను పెదనాన్న అన్నాను. మళ్ళీ చెప్పసాగాడు. బీద కుటుంబం అన్నట్లే కాని పరువుగల సంప్రదాయ కుటుంబం. నువ్వు ఊ అను, పెళ్లి చూపులు 1 గంటలో అరేంజ్ చేయిస్తాను. నీ ఐడియాలజీ నాకు తెలుసు. నువ్వు ఆ అమ్మాయిని నచ్చవనే ప్రసక్తే రాదు అన్నాడు పెదనాన్న. నా మనసులో అలజడి మొదలయ్యింది. పాపం లక్ష్మీపతి పెద్దమ్మాయి పెళ్లి చేయాలని చాలా సంబంధాలు చూస్తున్నాడు, కలిసి రావడం లేదు. అమ్మాయి అందచందాలతో పాటు వరకట్నానికి ప్రాముఖ్యమిచ్చే రోజులు. నీకు తెలియంది కాదు, అయితే నీ మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి వారి కుటుంబం గురించి చెప్పాను. కానీ మీ నాన్న పూర్తిగా కట్నం కానుకలు ఆశించే మనిషి అని నాకు తెలుసు. బాగా ఆలోచించు, ఆ కుటుంబాన్ని ఆదుకున్నవాడివి అవుతావు. వచ్చే వేసవి సెలవుల్లో ఎలాగైనా పెళ్లి చేయాలని లక్ష్మీపతి ఆరాటపడుతున్నాడు. నీకు ఏడు జోడు కూడాను అనే పెదనాన్న మాటలు నాపై ప్రభావాన్ని చూపసాగాయి. కానీ మా ఇంట్లో అమ్మకు నాన్నకు చెప్పకుండా పెళ్లి చూపులా? సందేహించసాగాను. నా అనుమానాన్ని అర్థం చేసుకున్నాడు పెదనాన్న. ఇవి అఫీషియల్గా పెళ్లి చూపులు కావు బాబు, అలా వెళ్దాం. ఫ్రెండ్లీగా నిన్ను పరిచయం చేస్తాను. విషయం అమ్మాయికి కూడా తెలియనివ్వను. ఆ తర్వాతే అసలు పెళ్లి చూపులు. మీ ఇంట్లో నీకు మాట రాకుండా చూసే బాధ్యత నాది అంటూ పెదనాన్న పూర్తి భరోసానిచ్చాడు. నా అంతరంగంలో ఆలోచనలు రేగుతున్నాయి. ఆలోచనలో పడిపోయాను. నా మౌనం అంగీకారంగా తీసుకుని సంఘంలోని మరో గుమస్తా చెవిలో ఏదో చెప్పి పంపించాడు. నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. ప్రథమంగా నేను ఒక అమ్మాయితో, అది మా వాళ్లకు తెలియకుండా. అయినా నేను వాళ్ళకి నచ్చాలి కదా. నాకు రాబోయేది భరోసా లేని నౌకరీ. సర్లే చూద్దాం అని మనసులో ఊగిసలాట. సంధ్యా సమయం. పెదనాన్న నాకు చెప్పింది ఒకటి, అక్కడ జరిపించింది మరొకటి. వాతావరణం పెళ్లి చూపులకు ప్రతీకగా నిలిచింది. హతాశుడనయ్యాను. సుస్మిత నాన్నగారు లక్ష్మీపతి నా గూర్చి, నా భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నాడు. వాస్తవానికి హసన్పర్తి మా స్వస్థలం. నాన్న పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం రీత్యా బదిలీల పరంపరలో హసన్పర్తిలో ఉన్న మా ఇంటిని అమ్మేసి పరకాల్లో సెటిల్ అయ్యాం. మా నాన్న లక్ష్మీపతికి చిన్ననాటి స్నేహితుడే. దాంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అమ్మాయి వచ్చి నాకెదురుగా కూర్చుంది. తలెత్తి చూసి ఆశ్చర్యపోయాను. నేను సంఘంలో ఇంతకుముందు చూసిన అమ్మాయే. నా ముఖంలో ఆశ్చర్యపు కుసుమాలు వికసించడం చూసి చిరునవ్వు నవ్వాడు పెదనాన్న. ఇక అమ్మాయి నచ్చకపోవడం అనే సమస్య ఎక్కడిది నాకు? పెళ్లి చూపుల మీద ఉన్న అభిప్రాయం కూడా పరిపూర్ణమైంది. మనసులోనే పెదనాన్నకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. నా మాటల నైపుణ్యంతో నాకు అమ్మాయి నచ్చిందనే విషయాన్ని వాళ్ళు గ్రహించేలా చేశాను. నేను పెదనాన్న లక్ష్మీపతి వద్ద సెలవు తీసుకుని బయటపడ్డాం. మా వెనకాలే కబురు వచ్చింది. సుస్మితకి నేను నచ్చాను. ఎగిరి గంతులు వేసేవాణ్ణే పెదనాన్న నా పక్కన లేకుంటే. ఈ విషయంలో మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. అమ్మ కూడా నాన్ననే సమర్థిస్తోంది. అయినా నా మనసులోని దృఢ సంకల్పం సడలిపోలేదు. నేను కట్నకానుకల విషయాలేమీ చర్చించకుండా పెళ్లి తేదీ నిర్ణయించుకురమ్మని అమ్మకు నాన్నకు వెంట వెళ్లే పెద్ద మనుషులకు కరాఖండిగా చెప్పడం నా మొండి పట్టుదలతో నాన్న నా మీద మరింత కోపం పెంచుకున్నాడు. ఆ రాత్రంతా నా మౌనవేదన అమ్మ అర్థం చేసుకుని నాన్నను ఒప్పించింది. అయినా నాన్న చిన్న మెలికి పెట్టాడు. నువ్వు కట్నం తీసుకోవు సరే, మరి రేపు నీ చెల్లెలకు కట్నం ఇవ్వకుండానే పెళ్ళవుతుందా? ఏమిచ్చి చేస్తావు? చెల్లెలి పెళ్లి బాధ్యత అంతా నీదే. దానికి నా ఇష్టప్రకారం కట్నం కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేయాలి అంటూ కోపంగా నా వంక చూశాడు. చాలా తమాయించుకున్నాను. ఈ పెళ్లిని వ్యతిరేకించటం మూలాన తనకే నష్టం ఎక్కువ అని నాన్న లెక్కలు వేసుకుంటాడని నాకు తెలుసు. తన మనసులోని మాటను బయటపెట్టాడు కూడా. నేను ఉద్యోగంలో చేరాక ప్రతీ నెల కనీసం 500 రూపాయలు పంపాలని షరతు విధించాడు. ఒప్పుకున్నాను. సుస్మితతో నా పెళ్ళి నిరాడంబరంగా జరిగింది. నా హోంగార్డ్ ట్రైనింగ్ పూర్తయింది. హన్మకొండలోని నక్కలగుట్ట పోలీస్ స్టేషన్కు నన్ను అలాట్ చేశారు. హన్మకొండలో కొత్త కాపురం. 2 రోజులు ఉండిపోదామని అమ్మ కూడా మాతో వచ్చింది. హోంగార్డ్స్ అనే వాలంటీర్స్ను 1962లో చైనా యుద్ధం తరువాత భారత అసమగ్ర నైపుణ్య సైనికులుగా గుర్తించింది భారత ప్రభుత్వం. ఇందులో 18 నుండి 50 సంవత్సరాలలోపు వయసున్న వారందరూ అర్హులే. చాలీ చాలని జీతం. అయినా హోంగార్డ్ ఉద్యోగం సంఘ సంస్కరణ అనుకునేవాణ్ణి. సెలవు పెట్టామంటే ఆ రోజు జీతం కట్. చుట్టాలు పక్కాలు వస్తే వారికి మర్యాదలు చేయటం, మున్ముందు పిల్లలైతే మరీ కష్టం. నా ఒక్కడి శ్రమతో సంసారం నడపడం అసాధ్యం. పీజీ చేయాలనుకున్న నా లక్ష్యం నెరవేర్చుకోవాలి. సుస్మితకు ఎడ్యుకేషన్ ఇప్పించాలి. కనీసం తనకు టీచర్ ఉద్యోగం వచ్చినా సంసారం గాడిన పడుతుంది అని ఆలోచిస్తున్న నాకు అమ్మ గొంతు కళ్ళెం వేసింది. సుస్మితను నిలదీస్తున్నట్లుగా ఏదో అడుగుతుంది. నేను వెంటనే నా బెడ్రూమ్ నుండి గాబరాగా, ఏంటమ్మా ఏమైంది అంటూ హాల్లోకి వచ్చాను. ఇదిగో నీ పెళ్ళాం చూడు, తన పెట్టిలో బంగారు పెద్ద గొలుసు పెట్టుకుని నంగనాచి వేషాలు వేస్తోంది. అది అమ్మి మన ఇంట్లోకి కావాల్సిన సామాన్లు కొందామంటున్నాను. మా అత్తగారు చాలా పేదవాళ్ళు, వాళ్ళనేమీ అడగొద్దు అని నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తువి. ఆఖరికి పడుకోవడానికి నవ్వారి మంచం కూడా మన ఇంట్లోంచే తెచ్చుకుంటువి. ఇల్లన్నాక కనీసం ఓ టీవీ, ఫ్రిడ్జు, డైనింగ్ టేబుల్, కూర్చోడానికి 4 కుర్చీలైనా లేకుంటే ఎలాగరా? మీ మంచికే చెబుతున్నా. ఎవరైనా వచ్చి మీ అత్తగారు ఏం పెట్టారు అని అడిగితే ఏం చెప్తావు అంటూ దీర్ఘాలు తీయసాగింది. అంతవరకు సుస్మిత దగ్గర గొలుసున్నట్లు నాకు తెలియదు. నా మనస్తత్వం తెలిసి కూడా తాను తన ఇంటి నుంచి గొలుసు తెచ్చుకున్నందుకు కోపం వచ్చింది. అయినా కొత్త సంసారం. సుస్మిత బెదిరిపోతుందని నా కోపాన్ని తమాయించుకుంటూ, సుస్మిత గొలుసు మీ ఇంటి నుంచి ఎందుకు తెచ్చావు అంటూ నెమ్మదిగా అడిగాను. తన మాటలకు సపోర్ట్ ఇవ్వకుండా గొలుసు ఎందుకు తెచ్చావు అని అడుగుతున్నందుకు సుస్మిత మీద కోపం నా వైపు మళ్లించింది. అమ్మ, ఇది మా పూర్వీకుల నుండి వంశాచారంగా వస్తున్న గొలుసు అండి. దీనిని మేము దేవుని మందిరంలో పెట్టి పూజిస్తూ ఉంటాం. 4 తరతరాలుగా చేతులు మారుతూ మా నాన్నమ్మ దగ్గర నుండి మా అమ్మకు అందితే మా అమ్మ నాకు ఇచ్చింది. గొలుసు తెచ్చానన్న విషయం మీకు నింపాదిగా చెబుదాం అనుకున్నాను, కానీ అత్తమ్మ చూసింది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదండి అంటూ బిక్కముఖం పెట్టింది సుస్మిత. ఆ ముఖాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేసింది. ఎంత అమాయకత్వం! అనుకోకుండా నా పెదవులపై చిరునవ్వు మలిచింది. అమ్మ లేకుంటే వాటేసుకునేవాణ్ణి. నేను ఆనవాయితీ ప్రకారం తెచ్చుకున్న నవారు మంచమే అది. దానిని మా ఇంట్లో అందరం చెత్రికోళ్ల పట్టు మంచం అంటాం. చూడముచ్చటగా ఉంటుంది. మంచానికి తల, కాళ్ల దిశల్లో 2-3 అడుగుల నిడివి కలిగిన అద్దాలు అమర్చి ఉంటాయి. ఒకవైపు చూపుడు అద్దం అయితే మరోవైపు నెమళ్ల నాట్యభంగిమల చిత్రాలు. దూరంగా కొండలు, జలపాత దృశ్యాలు మెరుస్తూ ఉంటాయి. చూడటానికి రెండు కళ్ళు చాలవు. దోమతెర వెసులుబాటు సరేసరి. ఇది మా ఇంట మూడు తరాలుగా సేవలందిస్తోంది. దానికి అల్లిన నవారు హసన్పర్తి సహకార సంఘం నుండి ఆనాడు కొనుగోలు చేసింది. స్వయంగా సుస్మితనేసిందే. అలాంటి దాన్ని నేను ఎలా వదిలిపెట్టి రాగలను? నా చిరునవ్వు చూసి, అంతేలే, తల్లి అల్లం పెళ్ళాం బెల్లం అనే సామెత ఊరికే పుట్టిందా? మీ ఇష్టం బాబు, నడుమ నేనెందుకు కంటుకోవాలి? ఈ రాత్రి ఉండి రేపు వెళ్ళిపోతాను. అర్పిత ఒక్కదాన్నే ఇంట్లో వదిలేసి వచ్చాను. ఎలా సంసారం చేసుకుంటారో ఏమో, మీ ఇష్టం అంది అమ్మ. మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ వెళ్ళటం బాధ కలిగించింది. సుస్మిత గమనించకపోవటం కొంతవరకు నా మనసుకి ఉపశమించింది. ఆ రాత్రి నేనేమైనా అంటానేమోనని భయపడుతున్న సుస్మితను దగ్గరికి తీసుకున్నాను. సుస్మిత, గొలుసు మీ ఆనవాయితీ ప్రకారం పూజించుకో, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మన అవసరాల కోసం వాడద్దు. కట్నం తీసుకున్న వాణ్ణి అవుతాను అన్నాను. సుస్మిత కృతజ్ఞతాపూర్వకంగా నా గుండెపై వాలిపోయింది. ఖర్చులన్నీ లెక్కలేసుకుని అదనపు సంపాదన కోసం ప్రణాళికలు వేసుకోసాగాను. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందామండి.
చిగురాతులలో చిలకమ్మ, చిన్న మాట వినరావమ్మ. గిలిగింతలకు పూచిన మల్లెల మురికాలు నీ చిరునవ్వుకు సరికావమ్మ. ఓ చిగురాకులలో తిలకమ్మ, వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా. ఓ చిగురాకులలో తిలకమ్మ, చిన్న మాట వినరావమ్మ.
నమస్తే, దిస్ ఇస్ భూవిక. నౌ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచారుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం, మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. నాకు బాల్యం నుండి గణిత శాస్త్రం అంటే చాలా ఇష్టం. పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం నాడు నేను లెక్కల మాస్టర్గా ప్రథమ బహుమతి కూడా సాధించాను. ప్రస్తుతం మార్కెట్లో ఎంసెట్, దానికై ఫౌండేషన్ దృష్ట్యా లెక్కలకు మంచి గిరాకీ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 10వ తరగతి పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు వేకువజామునే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాను. నా అదనపు సంపాదన ఆరంభమైంది. బీద విద్యార్థులకు ఉచితంగా బోధించేవాణ్ణి. 10వ తరగతి ట్యూషన్ క్లాసులో సుస్మితను కూడా కూర్చోమన్నాను. ఉదయం 2 బ్యాచ్లు, రాత్రి 2 బ్యాచ్లు. అయినా నా ఉద్యోగ ధర్మం వదల్లేదు. నా డ్యూటీ సమయంలో నిస్వార్థంగా శ్రమించి పనిచేసేవాణ్ణి. ఆ సంవత్సరం నాకు రాష్ట్ర ఉత్తమ హోంగార్డ్ అవార్డు వరించింది. నేను ప్రైవేటుగా ఎంఎస్సి మ్యాథ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నానని తెలుసుకొని నా పై అధికారులు నాకు సహకరించేవారు. అలా మొదలైన నా ప్రస్థానం దినదినాభివృద్ధి చెందసాగింది. సుస్మిత నిండు చూలాలు, అయినా ప్రైవేటుగా పరీక్షలు రాసింది. చివరి పరీక్ష రోజున పరీక్ష హాలు నుండి నేరుగా హాస్పిటల్కు వెళ్లాల్సి వచ్చింది. ప్రథమ పుత్రునికి జన్మనిచ్చింది. మా ఆనందానికి అవధులు లేవు. బాబు బోసినవ్వులతో మా శ్రమనంతా మర్చిపోయేవాళ్లం. 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. సుస్మితకు నామాదిరిగానే పట్టుదల ఎక్కువ. చదువుపై శ్రద్ధ సడల్లేదు. ఏకాగ్రతతో చదివేది. ఆమె చదువుకుంటూ ఉండటం చూడముచ్చటేసేది. ప్రైవేటుగా ఇంటర్మీడియట్ ఆర్ట్ గ్రూప్తో ఇప్పించాను. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ కోసం అడ్మిషన్ తీసుకుంది. సంసార జీవన సరళిలో మరో అమ్మాయికి జన్మనిచ్చింది. ఖర్చులు పెరుగుతున్నాయి, అయినా మా చదువులు ఆగిపోలేదు. నా ఎంఎస్సి పూర్తయింది. నాకిష్టమైన లెక్చరర్ ఉద్యోగం కోసం సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే పరీక్షలకు సన్నద్ధమై హాజరయ్యాను. నా కృషి ఫలించింది. నాకు లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. పటాన్చెరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరాను. హైదరాబాద్ భరత్ నగర్లో కాపురం. అప్పటి ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో ఎంట్రన్స్ పరీక్ష రాసి టీచర్ ట్రైనింగ్లో సీటు సంపాదించుకుంది సుస్మిత. రోజూ కాలేజీకి వెళ్ళి వస్తోంది. అటు డిగ్రీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. అర్పితను హైదరాబాద్ తీసుకువెళ్తాను. సుస్మితతో పాటు చదువుకుంటుంది. కనీసం డిగ్రీ చేయనదే పెళ్లి చేయొద్దు అని అమ్మా నాన్నలతో మొరపెట్టుకున్నాను. కూతుర్ని విడిచి ఉండలేము అని తేల్చి చెప్పేశారు. ఇంట్లో గారాబంతో అర్పిత ఇంటర్ తప్పింది. అమ్మాయి చదివి పెద్ద పొడుగు చేసేదేముంది, పెళ్లి చేసేస్తాం, నువ్వు కూడా సిటీలో పెళ్లి సంబంధాలు చూడు అన్నారు. చాలా బాధపడ్డాను. చెల్లెలకి ఆ వయసులో పెళ్లి చేయటం నాకిష్టం లేదు. నాన్నకు నా మీద ఇంకా అనుమానం పెరుగుతుందని విధి లేక సంబంధాలు చూశాను. ప్రతీ నెలా ఇంటికి డబ్బు పంపే కంటే అర్పిత పెళ్లి కోసం చిట్ ఫండ్లో జాయిన్ అవ్వండి, పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు మనం సర్దుబాటు చేయవచ్చు అని సుస్మిత సలహా ఇచ్చింది. నాకు నచ్చింది, జాయిన్ అయ్యాను. కానీ చాలా కష్టమైన పని. ఇద్దరు పిల్లలను సిటీలో ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పించటం, సుస్మిత చదువు ఇంకా పూర్తి కావాల్సి ఉండటం, తను డిఎస్సి నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షను ఎదుర్కోవడానికి కోచింగ్ ఇప్పించటం, ఇంకా ఇంట్లో కనీసం టీవీ అయినా లేక పిల్లలు పక్కవారి ఇంట్లోకి వెళ్ళి చూడటం మనసులో అలజడి. ఆ నేపథ్యంలో నాన్నకు ఫోన్ చేసి, నాన్న, అర్పిత పెళ్లి కోసం నేను చిట్స్ వేస్తున్నాను, ఇంటికి ప్రతీ నెలా డబ్బు పంపించలేను అన్నాను. ఇక నువ్వు అర్పిత పెళ్ళి ఏం చేస్తావు? చిట్స్ వంకతో మాకు డబ్బు పంపకుండా మీ సుఖాలే చూసుకుంటున్నారు. ఉద్యోగం పెరిగింది కదా, కనీసం నెలకు 1000 రూపాయలైనా పంపిస్తావు అనుకున్నాను. చీటీ డబ్బులు మాకే ఇస్తావని గ్యారంటీ ఏంటి అన్నాడు నాన్న. నాన్న నన్ను నమ్మలేదు. ఆ వేళ నుండి నాన్నకు నా మీద అనుమానం రెండింతలయింది. అర్పిత పెళ్లి విషయంలో నా నిర్ణయాలు ఏవైనా తోసిపుచ్చేవాడు. నా ఆదర్శ భావాలతో అర్పితను ఏ దారిన పోయే దానయ్యకో వరకట్నం లేకుండా అంటగట్టి ఆస్తినంతా నేనొక్కడినే దోచుకుంటానేమో అననే అభిప్రాయం నాన్నలో స్థిరపడిపోయింది. నేను ప్రతీ నెలా పంపిన డబ్బుతో హన్మకొండలో వాయిదాల పద్ధతిలో ఒక ఫ్లాట్ కొని అర్పిత పేరున రిజిస్ట్రీ చేయించాడని అమ్మ ద్వారా తెలిసింది. మాకు సిమెంట్ రేకులతో నిర్మించిన ఒక ఇల్లు తప్ప ఆస్తి అంటూ ఏదీ లేదు. ఆ ఇల్లు కూడా అర్పితకే ఇచ్చివేద్దామన్నాను. నాన్నకు నా మీద నమ్మకం లేదు. అప్పుడు ఆగిపోయిన నాన్న ఫోను మళ్ళీ ఇప్పుడే మోగడం. అది ఊహకందని వార్త, అర్పిత నిశ్చితార్థం. ముందుగా సుస్మిత వాళ్ళ ఇంటికి వెళ్తే పెళ్లికుమారుని గురించి కొంత సమాచారం తెలుస్తుంది. అలాగే అందరం కలిసి మా ఊరు పరకాలకు వెళ్ళవచ్చు అనుకుని ఇద్దరు పిల్లలను తీసుకుని సుస్మిత, నేను మరో 2 రోజులు ముందుగానే హసన్పర్తికి బయలుదేరాం. ఆ పూట భోజనాలు అయ్యాక సుస్మిత, నేను అత్తమ్మ మామయ్యలతో అర్పిత నిశ్చితార్థం గురించి చెబుతూ అబ్బాయి వివరాలు అడిగాం. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ విషయమే తెలియదన్నారు. అబ్బాయి వివరాలు ఎలాగైనా తెలుసుకోవాలనే నా ప్రయత్నంలో రాజమొగలి పెదనాన్న గుర్తుకొచ్చాడు. వెంటనే సహకార సంఘానికి వెళ్ళాను. నన్ను చూడగానే సంతోషంతో పలకరించాడు పెదనాన్న. నా అంచెలంచెల అభివృద్ధికి అభినందించాడు. ఒక పేద కుటుంబాన్ని ఆదుకున్నందుకు, సుస్మితను చదివిస్తున్నందుకు పొగడ్తలతో ముంచెత్తాడు. అర్పిత నిశ్చితార్థం విషయం చెబుతూ అబ్బాయి గురించి అడిగాను. పెదనాన్న ముఖంలోని మార్పులు నన్ను ఆందోళనపరిచాయి. బాబు, సూర్యం మీకు తగిన సంబంధం కాదయ్యా అన్నాడు. నా గుండె గుబేలు మంది. నాకు ఈ విషయం తెలిసాక అబ్బాయి పనిచేసే కాలేజీకి వెళ్ళాను. అబ్బాయి పేరు శంకర్. భీమారం అరుణోదయ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాడు. వాకప్ చేశాను. అతను పీజీ క్వాలిఫైడ్ కాదు, తాత్కాలికంగా పనిచేస్తున్నాడు. దుర్మార్గుడు కాకపోయినా సద్గుణ సంపన్నుడేం కాదు. వారి కుటుంబం గురించి కూడా తెలుసుకున్నాను. నాకు అంతగా నచ్చలేదు అన్నాడు పెదనాన్న. నా కాళ్ళు భూమిలో పాతుకుపోయినట్లు అనిపించి నిలుచున్న చోటే కూర్చుండిపోయాను. ఉద్యోగరీత్యా అందరినీ అనుమానించే నాన్న శంకర్ని ఎలా నమ్మాడు? నాన్నకి ఈ విషయం తెలుసా? వారి కుటుంబం గురించి ఎందుకు పూర్తిగా తెలుసుకోలేదు అనే పలు ప్రశ్నలు నన్ను చుట్టుముట్టాయి. రేపే నిశ్చితార్థం, ఎలాగైనా ఆపేయాలి అని నాన్నకు ఫోన్ చేసి విషయం వివరించాను. చూడు బాబు, నీ మాదిరిగానే శంకర్ లెక్చరర్, ఎంఏ పాస్ కానిది ఎవరిస్తారా కాలేజీలో ఉద్యోగం? నీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. లేదంటే నువ్వే పెళ్లి ఖర్చు తప్పించుకోవాలని మీ అత్తగారితో కలిసి నాటకాలు ఆడుతున్నావో, ఎవరికి తెలుసు అంటూ ఫోన్ కట్ చేశాడు. నేను తల పట్టుకున్నాను. నాన్న నా మాట నమ్మలేదు. సుస్మిత నేను పెడుతున్న బాధను గమనిస్తోంది. మామయ్య వాళ్ళు నా ఆహ్వానాన్ని మన్నించి మా వెంట పరకాలకు వచ్చారు. ఇంటికి వెళ్ళగానే అర్పితకు అబ్బాయి చదువు విషయం చెప్పాను. నాకు అన్నీ తెలుసన్నయ్యా, శంకర్ చాలా మంచాడు, నాకు నచ్చాడు. మీరు నా పెళ్ళికి ఏమీ పెట్టకున్నా పర్వాలేదు, కానీ పెళ్ళిని మాత్రం అడ్డుకోకండి అంది అర్పిత. ఇది మా నాన్న నూరిపోసిన పాఠం అప్పచెప్పిందనుకున్నాను. నిశ్చితార్థ కార్యక్రమం పూర్తయ్యి అబ్బాయి వాళ్ళు అలా వెళ్లారో లేదో అమ్మ పెళ్లి ఖర్చుల ప్రస్తావన తీసింది. నాన్న అమ్మతో అడిగిస్తున్నట్టుగా సీన్ కనపడింది. బాబు, అర్పిత పెళ్లి మరో 10 రోజులు మాత్రమే ఉంది. దాని పెళ్లి బాధ్యత మనందరిది. నీ వంతుగా ఏమిస్తావో చెప్పు అంది అమ్మ. వాడి దగ్గర ఉంటే మాత్రం ఇస్తాడా? వాడు కట్నం కానుకలు ఇచ్చేవాడేనా? ఎందుకు వాడిని అడిగి అనవసరంగా నోరు పారేసుకుంటావు అని మా నాన్న మా అత్తమ్మ మామయ్యలను చూసుకుంటూ దెప్పిపొడిచినట్టు అనేసరికి నా మనసు చివుక్కుమంది. అమ్మా, మీరేమడిగినా ఇస్తాను అంటూ ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించాను. అయితే ముందుగా 15 కాసుల బంగారానికి సరిపడే డబ్బులు సర్దుబాబు, చెల్లెలికి నగలు చేయించాలంది. నా గొంతులో రాయిపడింది. గ్లాసు మంచినీళ్ళు తాగాలనిపించింది. నా ముఖ కవళికలు గమనిస్తున్న సుస్మిత ముందుకొచ్చింది. అత్తమ్మా, మీరు అడిగినట్టు బంగారం తీసుకునే వచ్చాం అంటూ 15 కాసుల చొక్కప్పు బంగారపు 2 బిళ్ళలను అమ్మకు అందించింది. నేను ఆశ్చర్యంగా చూడసాగాను. సుస్మిత తన కళ్ళతోనే నన్ను సమాధానపరిచింది. చూసావా, వాళ్ళ దగ్గర బంగారం పెట్టుకుని మనం అడిగేదాకా ఇవ్వడం లేదు అటువంటి కొడుకు అంటూ నన్ను అవమానపరుస్తున్నట్టుగా మాట్లాడుతుంటే సుస్మిత ఓర్చుకోలేకపోయింది. కానీ ఓర్పు వహించింది. ఈ సమయంలో ఏం చెప్పినా నాన్న నమ్మడు అని సుస్మితకు తెలుసు. కానీ నాకు నమ్మశక్యంగా లేదు. సుస్మిత పేరెంట్స్ కూడా ఆశ్చర్యంగా చూడసాగారు. ముందు జాగ్రత్తతో నాకు తెలియకుండా మేలిమి బంగారు బిస్కెట్ బిళ్ళలు సుస్మిత ఎలా తెచ్చింది? ఇది అడిగే సమయమో కాదు. నేను అక్కడి వాతావరణానికి అనుకూలంగా మసులుకున్నాను. నా మనసులోని ఆందోళనను గమనించిన సుస్మిత నన్ను కాస్త పక్కకు తీసుకెళ్ళింది. సూర్యం, నీకు గుడ్ న్యూస్ చెప్పనా అంటూ తాను సెకండరీ గ్రేడ్ టీచర్గా సెలక్షన్ అయిన ఆర్డర్ని నా చేతిలో ఉంచింది. అర్పిత పెళ్లి శుభముహూర్తంలో మీకు చెబుదామని దాచి ఉంచాను అంటూ నా మనసుకి కొంత ప్రశాంతతను చేకూర్చాలని ప్రయత్నిస్తోంది. నాకు మనసులో ఎంతో సంతోషంగా ఉన్నా ఎందుకో వ్యక్తపరచలేకపోతున్నాను. నా కళ్ళలో ఆ బంగారు కాయిన్స్ తిరుగుతున్నాయి. అవి సుస్మితకి ఎలా వచ్చాయి? ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి.
ఈ మౌనం, ఈ విజయం, ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం, ఈ విడియం, ఇదేలే ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక. ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక. ఇదేనా తెలియ కానుక ఈ మౌనం.
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక.
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక.
ఈ మౌనం, ఈ విడియం, ఇదేలే ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక. ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక.
ఎంత ఎంత ఎడమైతే, ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఈ మౌనం, ఈ విజయం, ఇదేనా తెలియ కానుక
ఈ మౌనం.
ఓహో,
ఈ విడియం, ఇదేలే ఇదేలే మగువ కానుక.
అందరికి నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరమూసే నేలపైన కథలే పనికేసి చిన్నారుడైనా, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. చూడు సూర్యం, మనిషికి నిజమైన ఆభరణాలు చదువు, సంస్కారం. అవి నాకు ప్రసాదించావు. నీలాంటి భర్త దొరకడం నా పూర్వజన్మ సుకృతం. జన్మజన్మలకు నిన్నే నా భర్తగా ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను, అంది సుస్మిత. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు కదా, మరి ఆ బంగారం నీకెక్కడిది? నేను అడిగే వరకు చెప్పవా? చిరు కోపం ప్రదర్శించాను. ఆ మాత్రం కోపం మొదటిసారిగా నేను సుస్మితపై ప్రయోగించాల్సి వచ్చింది. అది మనదే సూర్యం. నేను దేవుడి గదిలో నిత్యం పూజించే గొలుసు. మనం వాడద్దు అనుకున్నామే కానీ అది నా ఆడబడుచుకి ఇవ్వడం నాకు ఎంతో సంతృప్తికరంగా ఉంది. ఆ గొలుసు రూపంలోనే ఇస్తే అత్తమ్మ, అది వంశపారంపర్యంగా వచ్చేది కదా, ఎక్కడ అర్పితకు అరిష్టం కలుగుతుందో అనే అనుమానపడి తీసుకుంటారో లేదో అని దానిని కరిగించి మేలిమి బంగారం బిళ్ళలుగా మార్పించాను. అర్పితకు ఇష్టమైన నగలు కింద చేయించటానికి వీలవుతుందని. మీరింకా గిల్టీగా ఫీల్ అవుతుంటే ఈ బాకీ కింద నాకు తిరిగి గొలుసు కొనిద్దురుగాని, అంది సుస్మిత. సుస్మిత మొహం దైన్యంగా కనపడేసరికి నేను అభినందనతో ఆమె భుజాన్ని తట్టాను. నా సుస్మిత కోసం గొలుసు ఎలాగూ కొంటాను అని మనసులో అనుకున్నాను. నాన్న దూరంగా నిలబడి మమ్మల్ని గమనిస్తున్నాడు. నేను దగ్గరికి వెళ్ళాను. నాన్న, నేను ఒక ప్రైవేటు బడి ప్రారంభించి చెల్లిని బావని అందులో భాగస్వాములను చేస్తాను నాన్న, నన్ను నమ్మవు? అన్నాను. బాగుంది కదండి కదా, చెన్నూరి సుదర్శన్ గారు రాసిన ఆభరణాలు అనే ఈ కథ అచ్చంగా తెలుగు మాసపత్రికలో ప్రచురితమైంది. ఇప్పుడు మనం మరో మంచి కథను విందాం. కథ పేరు ఫూల్ ఫూల్. ఈ కథను రచించిన వారు శ్రీ ఆనందరావు పట్నాయక్ గారు. వినండి ఫూల్ పూల్. భాగ్యనగరం బగబగా మండిపోతుంది ఎండలకు. కార్యార్థి అయి వచ్చిన మూర్తికి పని పూర్తయింది. టైం చూసుకున్నాడు, 4 గంటలు కావస్తోంది. మిత్రుడికి ఫోన్ చేస్తే వచ్చాడు. ఇద్దరూ బైక్ మీద థియేటర్కు వెళ్ళారు. జనం జనం, వీళ్లకు పనేమీ లేదా? వీకెండ్ కాకపోయినా ఈగల్లా వచ్చి చేరారు. దానికి తోడు పిల్లాపాపలతో రావడమా? అప్పుడు గుర్తుకొచ్చింది, అది 3D మూవీ, పిల్లల కోసం యానిమేషన్ ఫిల్మ్. మిత్రుడు వెళ్ళి టిక్కెట్లు తీసుకొచ్చాడు. థియేటర్లో అప్పుడు ఏదో తెలుగు సినిమా ఆడుతోంది. తలుపులు దగ్గరగా మూసి ఉన్నాయి. అక్కడున్న బెంచీ మీద కూర్చున్నారు మిత్రద్వయం. టైం గడుస్తోంది, ఉక్కపోతగా ఉంది. ప్రేక్షకులు ఎక్కువవుతున్న కొద్దీ ప్రాణవాయువు పలచబడి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది జనాల్ని. ఒక అట్టపెట్టెలో కళ్ళద్దాలు తెచ్చిపెట్టింది ఒక ఆమె. మరొకడు ఎర్రని రిబ్బన్లు ఉన్న స్టీల్ రాడ్లు పెట్టడమే తరువాయి. ఆడియన్సు క్యూలో బారులు తీరిపోయారు. ఎక్కువగా మహిళలు అర టిక్కెట్లు ఉన్నారు. 1/2 మైలు పొడవు క్యూ వెనుక నిలబడడం అన్న ఆలోచన కలవరపరిచింది మూర్తికి. ఫ్రెండ్ని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. సినిమా అయిపోవచ్చింది. క్యూ నింపాదిగా కదలడం మొదలైంది. కూర్చున్న చోటు నుండి లేచారు ఇద్దరు నేస్తాలు. మూర్తి చెయ్యి పట్టుకుని గేట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాడు మిత్రుడు. క్యూ పాటించకుండా ఏమిటి జబర్దస్తి అన్నట్టు విసుగ్గా చూశాడు గేట్ మ్యాన్. గాగుల్స్తో ఉన్న మూర్తిని చూపించి బ్లైండ్ అన్నాడు ఆ ఫ్రెండ్. మరుక్షణంలో ఆ ఇద్దరి చేతుల్లోకి 3D కళ్ళద్దాలు వచ్చాయి. ఆ తతంగాన్ని పర్యవేక్షిస్తున్న సూపర్వైజరు, అవును, ఆయనకు వినడమే కానీ కనపడడం ఉండదు కదా, ఈ కళ్ళద్దాలు దేనికి అని లాక్కోబోయాడు. సినిమా విడిచిపెట్టినప్పుడు అక్కడ ఇవ్వాలిగా అని బురడీ కొట్టించి కళ్ళద్దాలు పట్టుకొని గబగబా థియేటర్లోకి చొరబడ్డారిద్దరు. సీట్లలో కూర్చుని తాము వాళ్ళని ఫూల్ చేసినందుకు నవ్వుకున్నారు మిత్రులిద్దరు. 2 గంటల అనంతరం సినిమా విడిచిపెట్టాక ఉరుకులు పరుగులతో ఫ్రెండ్ గదిలోని సూట్ కేసు పట్టుకుని రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు మూర్తి. ప్రయాణం సాఫీగా సాగింది. ఊరు చేరుకునేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. మార్తాండు చెలరేగిపోతున్నాడు. గాగుల్స్ తీసుకుని కళ్ళకు పెట్టుకుని నడుస్తున్నాడు. ఎదురుగా వస్తున్న అమ్మాయిల గుంపు వింత వింతగా కనబడుతున్నారు. అదే పనిగా చూస్తున్న మూర్తిని చూసి వాళ్లు పగలబడి నవ్వుతున్నారు. జేబుర్మాల్ తీసి గాగుల్స్ తొడవబోయి షాక్ అయ్యాడు అతను. అవి 3D కళ్ళద్దాలు. రాత్రి థియేటర్లో తొందరలో వాటిని తిరిగి ఇవ్వబోయి గాగుల్స్ ఇచ్చేశాడు. అవి అమెరికా నుండి తప్పించిన ఖరీదైన రేబాన్ కూలింగ్ గ్లాసెస్. బాగుంది కదండి ఈ కథ. చతురా పత్రికలో ప్రచురితమైంది. వచ్చేవారం మరికొన్ని మంచి కథలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే అన్నపూర్ణ గారి కథా కదంబం కార్యక్రమం. సెప్టెంబర్ 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Komal Kavita Dhara ప్రేమ సుధాధారా మనోహర తారా నా మధుర సితారా నా జీవన నవమాధురి నీవే నా జీవన నవమాధురి నీవే రావే నా తెలియా నీయల నవ్వుల పూచిన వెన్నెల వెలుగును వేయి తందమామలై నీజల నవ్వుల పూచిన వెన్నెల వెలుగును వేయి తందమామలై నీ చిరుగాజుల తిలిపి మ్రోతలే నీ చిరుగాజుల తిలిపి మ్రోతలే తోతును అనురాగ గీతాలై తోతును అనురాగ గీతాలై రావే నా తెలియా తెలియా రావే నా తెలియా సందడిలోన నాయిదెందము చిందులు వేయుని నీ అందియల సందడిలోన నాయిదెందము చిందులు వేయుని నీ కను గీతులే బలపు పాటలే సురలోక భోగాలే నీ కడ సురలోక భోగాలే రావే నా తెలియా తెలియా నా జీవన నవమాధురి నీవే రావే 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 నా తెలియా